ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంశం సమగ్ర వ్యవసాయం మరియు వాటి లాభాలు. పాత్రలు: లక్ష్మమ్మగా రుచిత, రామమ్మగా సౌమ్య, అంజమ్మగా సాత్విక, అధికారినిగా రేష్మ సమగ్ర వ్యవసాయం గురించి చెప్పటానికి వచ్చారు. లక్ష్మమ్మ, రామమ్మ అనే ఇద్దరు రైతులు వరి పంట మీదనే ఆధారపడి లాభాలు పొందలేకున్నప్పుడు వీరికి సమగ్ర వ్యవసాయం అంటే అర్థం కాని స్థితిలో వ్యవసాయ విస్తరణ అధికారిని దగ్గరికి వస్తారు. అక్కడ వ్యవసాయ విస్తరణ అధికారిని సమగ్ర వ్యవసాయం గురించి చెప్పి దాన్ని పాటిస్తున్న ఒక రైతు దగ్గరికి వెళ్ళి స్వయంగా చూసిరండి అని బదులిస్తారు. లక్ష్మమ్మ, రామమ్మ మధ్య సంభాషణ.
అమ్మా, లక్ష్మమ్మ అంతా బాగేనా? ఏం బాగుండడమే, మన రైతుల పరిస్థితి తెలిసిందే కదా, రెక్కాడితే కానీ డొక్కాడదు.
అవును లక్ష్మమ్మ, పంటకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందట్లేదు కదా.
అవును రామమ్మ, దీనికి తోడు ఈ మధ్యకాలంలో వరి పంట ఎక్కువగా పండించడం వల్ల గిట్టుబాటు ధర కూడా రావట్లేదు కదా లక్ష్మమ్మ.
అవును లక్ష్మమ్మ, నేను ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసినప్పుడు తను నాతో ఒక మాట అన్నది.
ఏమన్నారు రామమ్మ?
రైతులంతా వరి పంట మీదే ఆధారపడడం వల్ల ఎక్కువ లాభం పొందలేరు. ఎప్పుడైతే సమగ్ర వ్యవసాయం చేద్దామని ముందడుగు వేస్తారో అప్పుడు వాళ్ళు ఎక్కువ రాణించగలుగుతారు అని చెప్పారు.
అమ్మో, సమగ్ర వ్యవసాయమా? చాలా పెట్టుబడి, స్థలం అవసరమేమో.
మనం అనుకున్నంత కష్టం కాదులే లక్ష్మమ్మ, అనుకుంటే సాధ్యం కానిది ఏమీ ఉండదు.
అసలు సమగ్ర వ్యవసాయం పైన అవగాహన లేదు కదా లక్ష్మమ్మ.
అవును, మనకి సమగ్ర వ్యవసాయం పైన పూర్తి అవగాహన లేదు. మన వ్యవసాయ అధికారిని దగ్గరికెళ్ళి సలహా తీసుకుందాం.
సరే, వీలు కుదుర్చుకొని పోదాం రామమ్మ.
మరుసటి రోజు వ్యవసాయ విస్తరణ అధికారిని కలవటానికి పోయిన రామమ్మ, లక్ష్మమ్మ.
నమస్కారం అమ్మా.
నమస్కారం అండి, చెప్పండి ఇలా వచ్చారు?
మేం పక్కూరు నుంచి వస్తున్నామమ్మా. మేము వరి పంట ఎక్కువగా వేయడం వల్ల లాభాలు రావట్లేదు, సమగ్ర వ్యవసాయం గురించి వింటున్నాం కానీ పూర్తిగా తెలియదు.
అవును మేడం, అసలు సమగ్ర వ్యవసాయం అంటే ఏంటి, వాటి వల్ల లాభం వస్తుందా?
అవును, సమగ్ర వ్యవసాయం వల్ల లాభం వస్తుంది. సమగ్ర వ్యవసాయంలో ఒక పంట నష్టపోయినా ఇంకో పంట చేతికొస్తుంది.
ఓ అవును మేడం, మరి సమగ్ర వ్యవసాయానికి ఎక్కువ పెట్టుబడి మరియు ఎక్కువ భూమి అవసరం పడుతుంది కదా మేడం.
అయ్యో అలా ఏమీ లేదు లక్ష్మమ్మ, చాలా మంది రైతులు ఆలోచనతోనే వెనుకం చేస్తున్నారు. కానీ సమగ్ర వ్యవసాయం పాటించడం వల్ల మనకున్న తక్కువ స్థలంలోనే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాదు, సమగ్ర వ్యవసాయం వల్ల మరిన్ని లాభాలున్నాయి.
సమగ్ర వ్యవసాయం పాటించడం వల్ల లాభాలున్నాయని మేమెలా నమ్మేది మేడం?
మీకున్న సందేహాలు తీరాలంటే మీరు సమగ్ర వ్యవసాయం పాటిస్తున్న రైతుల దగ్గరికి వెళ్ళి నేరుగా చూస్తే తప్ప సందేహాలు తీరవు. నాకు తెలిసిన కొంతమంది రైతులు సమగ్ర వ్యవసాయం పాటిస్తున్నారు. వాళ్ళల్లో అంజమ్మ అనే రైతు ఈ మధ్య సమగ్ర వ్యవసాయాన్ని పాటిస్తుంది. వీలు కుదుర్చుకొని ఆమె దగ్గరకు వెళ్దాం.
అధికారిని లక్ష్మమ్మ, రామమ్మ, అంజమ్మని కలుచుట. నమస్కారం మేడం, ఇలా వచ్చారు?
నమస్కారం అమ్మా, వీళ్ళు లక్ష్మమ్మ, రామమ్మ. సమగ్ర వ్యవసాయం తెలుసుకోవాలనుకుంటున్నారు, అందుకే నీ దగ్గరికి తీసుకుని వచ్చా.
అవునా మేడం, మంచిది మేడం, నమస్కారం అండి.
నమస్కారం అమ్మా.
అంజమ్మ, మీరు చేస్తున్న సమగ్ర వ్యవసాయం గురించి మాకు చెప్పగలరా?
తప్పకుండా చెప్తానండి. ముందుగా నేను నాకున్న 7 ఎకరాలలో వరినే పండించేదాన్ని, కానీ ఆదాయం రావట్లేదని గత సంవత్సరం నుంచి సమగ్ర వ్యవసాయం పాటిస్తున్నాను.
సమగ్ర వ్యవసాయం కింద మీరు ఏమేమి చేస్తున్నారో కాస్త వివరంగా చెప్పగలరా?
నాకున్న 7 ఎకరాలలో 1 ఎకరంలో వరి పండిస్తున్నాను, మరో 1.5 ఎకరంలో కూరగాయలు, ఇంకో 1.5 ఎకరంలో కోళ్ళ పండ్ల ఫామ్ చేస్తాను. ఇంకొక ఎకరంలో జామ పప్పాయ పండ్ల తోటలు వేస్తాను. నాకున్న ఇంకొక ఎకరంలో చేపల పెంపకంకి కేటాయించాము.
ఓ అవునా, వాటిలో మీరు వరి ఎక్కడ పంపిస్తారు?
రామమ్మ, మేము వరిని రైస్ మిల్లుకి పంపిస్తాం.
మీకు వీటిలో అన్నింటికన్నా ఎక్కువ ఆదాయం ఇచ్చేది ఏది?
మాకు కూరగాయలు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తాయి. ఎప్పుడు మేము మార్కెట్లకు పోయి అమ్మినా మాకు తగినంతే ధర పలికి ఆదాయం ఇస్తుంది.
కోళ్ల ఫామ్ ఎన్ని బ్యాచ్లు వేస్తారు?
మొత్తం కోళ్ల ఫామ్ లో 6 బ్యాచ్లు ఉంటాయి. అందులో 2 బ్యాచ్లు మాత్రమే లాభాన్ని ఇస్తుంది.
అందులో 2 బ్యాచ్లు లాభం ఇస్తుందన్నారు కదా, అయితే ఆ బ్యాచ్లు ఎప్పుడేస్తారు?
మాకు ఎండాకాలంలో వేసే బ్యాచ్లు మాత్రమే ఎక్కువ లాభాన్ని ఇస్తుంది.
మరి పండ్లు మరియు చేపల వ్యవసాయం ఎలా సాగుతుంది? ఇంకా వీటితో పాటు ఇంకా ఏమి చేస్తారు?
ఇక పండ్లు రోజు రోజుకి కొనుక్కుపోతారు. దీనివల్ల కూడా మంచి ఆదాయం వస్తుంది. ఇక చేపల పెంపకంలో తెల్ల చేపలు వేస్తాం. చేపలు వారం వారం వచ్చి కొనుక్కుపోతారు. వీటితో పాటు మాకు 2 ఆవులు కూడా ఉన్నాయి. వాటితో మేము పాల వ్యాపారం చేస్తాం. మేము 1 లీటర్ పాలకి 60 రూపాయలు తీసుకుంటాం. ఈ పాల వ్యాపారంతో మాకు చాలా ఆదాయం వస్తుంది.
అంజమ్మ, మరి పంటలకి ఎలాంటి మందులు వాడతారు? పంట పెరుగుదలకి ఎటువంటి మందులకు ప్రాధాన్యత ఇస్తున్నావు?
రామమ్మ, నేను ఎక్కువగా సేంద్రియ ఎరువులను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను. నాకు కోళ్ల యొక్క వేస్ట్ ను చేపల ఎరువులో వేస్తాను. అవి ఎరువుగా మరియు చేపలకి ఆహారంగాను ఉంటుంది. నాకున్న ఆవు యొక్క పేడను నేను పంటలకి ఎరువులాగా వేస్తాను. అవి దాని పెరుగుదలకి సహాయపడుతుంది.
మరి పురుగులు తెగుళ్ళు అందులో అదుపులోకి రాకపోతే మరి అప్పుడు ఏం వేస్తారు అంజమ్మ?
వాటితో పురుగులు తెగుళ్ళు అదుపులోకి రాకపోతే వ్యవసాయ విస్తరణ మేడం సూచించిన పురుగు మందులను వాటికి తగినంత మోతాదులో ఉపయోగిస్తాను.
మంచిదమ్మా, చాలా మంచిగా మాకు సమగ్ర వ్యవసాయం గురించి చెప్పావు అంజమ్మ.
మాకున్న సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలండి.
అయ్యో, సాటి రైతుగా మరొక రైతుకి సాయం చేయడం మన బాధ్యత. మీరు సమగ్ర వ్యవసాయం చేస్తారని ఆశిస్తున్నాను.
తప్పకుండా అంజమ్మ, ఇక సెలవు.
లక్ష్మమ్మ, రామమ్మ, అంజమ్మని కలిసిన తరువాత వ్యవసాయ విస్తరణ అధికారిని కలవటం.
నమస్కారం మేడం.
నమస్కారం అమ్మా.
మేడం, మాకున్న సందేహాలు తొలగిపోయాయి. సమగ్ర వ్యవసాయం పైన మక్కువ ఏర్పడింది.
మంచిది లక్ష్మమ్మ.
మేడం, కూరగాయల నుంచి ఎక్కువ దిగుబడి వస్తుందని విన్నాము, మిగతా వాటితో పోలిస్తే.
అవును, మీరు విన్నది నిజమే. కూరగాయలతో ఎక్కువ దిగుబడి వస్తుంది మరియు కూరగాయల పెంపకంలో పద్ధతులు పాటించడం వల్ల కూరగాయలు ఎక్కువగా మరియు వాటి దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది.
అవునా మేడం, అయితే ఆ పద్ధతులు మాకు కూడా చెప్పగలరా?
తప్పకుండా లక్ష్మమ్మ. వాటిలో కొన్ని వచ్చేసరికి పెండాల్ సిస్టమ్ అని ఒకటి, దాంట్లో బీరకాయ, సోరకాయ ఇలా ఇంకెన్నో తీగజాతికి చెందిన వాటికి వాడడం వల్ల కూరగాయలు ఎక్కువ రావడంతో పాటు మంచి తాజాగా మంచి ఆకృతి గల కూరగాయలు వస్తాయి. మరియు టొమాటో సాగులో మనం మల్చింగ్ పద్ధతిని పాటించాలి.
మల్చింగ్ పద్ధతి అంటే ఏమిటి మేడం?
అంటే ఆ టొమాటో మొక్కల్ని మనం ఒక మల్చింగ్ షీట్ తో ఆ మొక్కల్ని కవర్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల వాటి వేర్లకి నీరు శాతం సరిగ్గా అందుతుంది మరియు మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. అలా చేయడం వల్ల టొమాటోలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఈ మధ్య కాలంలో పట్టు పురుగుల పెంపకానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పట్టు పరిశ్రమ వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. ఈ పరిశ్రమలు భిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ రకరకాల నేలల్లోనూ పెంచవచ్చు. మంచి పట్టు గూళ్ళు తయారు కావాలంటే, నాణ్యమైన మల్బరీ దిగుబడి అధికంగా ఉండాలంటే వివిధ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి.
మేడం, మరి పట్టు పురుగులు ఎన్ని దశల్లో జరుగుతుంది?
పట్టు పురుగు జీవితం 5 దశల్లో జరుగుతుంది. నాణ్యమైన పట్టుదారం పొందడానికి చంద్రిక అని చట్రాల్లో పెట్టి ప్రత్యేక గదుల్లో పెంచి జాగ్రత్తగా పెంచాలి. పట్టు పరిశ్రమలో మొదటి 2 దశలను చాకీ అంటారు. చాకీ స్థాయిలో సక్రమ పద్ధతుల్ని అవలంబించకపోతే పట్టు ఉత్పత్తి నాణ్యమైనదిగా ఉండక నష్టాలకు దారితీసే పరిస్థితి రావచ్చు.
అవునా మేడం, మరి ఎలా?
నేను చెప్పిన విధంగా పాటించండి. ఉష్ణోగ్రత, తేమ, పారిశుద్ధ్యం, లేత మల్బరీ ఆకుల నాణ్యత, మంచి పెంపక వసతులు అవసరం.
మేడం, తేనెటీగల పెంపకం గురించి విన్నాను, కొంచెం దాని గురించి వివరంగా చెప్పగలరా?
అవునమ్మా, తేనెటీగల పెంపకం అనేది వ్యవసాయాధార పరిశ్రమ. రైతులు అదనపు ఆదాయం కోసం తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. ఇంకా మీరు పండించే పండ్ల తోటలు, పూల తోటలు, పూలలోని మకరందాన్ని సేకరించి తేనెటీగలు తేనెగా మారుస్తాయి. మరియు తేనెకు గిరాకీ ఎక్కువగా ఉన్నందువల్ల రైతులకు అదనపు ఆదాయం మరియు నాణ్యమైన తేనె మరియు పూల దిగుబడి కూడా పెరుగుతుంది.
మేడం, మరి మేము ఎలాంటి జాతులను పెంచాలి?
మన వాతావరణ పరిస్థితులను బట్టి ఎంచుకోవాలి. ముఖ్యంగా ఎపిసెరానా ఇండికా, యూరోపియన్ బీ అనేవి ఎంచుకోవాలి, మరియు వాటిని పెట్టెలలో పెంచాలి.
మేడం, తేనెతీగల పెట్టెలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి?
తేనెతీగ పెట్టెలను నీరు నిల్వ ఉండని ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి, మరియు నేరుగా ఎండ తగలకుండా చూడాలి. చీమలు పట్టకుండా వాన ఎండల నుంచి రక్షణ కల్పించాలి, మరియు వాటిని తూర్పు దిశగా అమర్చాలి. ఇంకా పశువులు ఎలాంటి నష్టం చేయకుండా చూసుకోవాలి.
ఓ అవునా మేడం, ధన్యవాదాలు మేడం.
మాకున్న సందేహాలు తీర్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. మాకేమైనా సందేహాలు వస్తే మిమ్మల్ని కలుస్తాము మేడం.
తప్పకుండా, మీరు సమగ్ర వ్యవసాయాన్ని పాటించి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నా. ఉంటానండి.
అలాగే మేడం, వెళ్ళి వస్తాము.
సమగ్ర వ్యవసాయం వల్ల సంవత్సరం పొడవునా రైతుకి ఆదాయం ఉంటుంది. రైతు యొక్క జీవనోపాధి మెరుగుపడుతుంది. వివిధ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మనం వ్యవసాయాన్ని కొనసాగించాలి. సమగ్ర వ్యవసాయంలో ఒక పంట నష్టపోయినా మరో పంట ఆదాయాన్ని ఇస్తుంది. ఇంత కాదన్నా, సమగ్ర వ్యవసాయం వల్ల మన చేతిలో ఆదాయం మిగులుతుంది. వర్షం పడకపోయినా తట్టుకొని ఎదుగగల పంటను మనం వేయాలి. ఉదాహరణకు రాగులు, చిరుధాన్యాలను వేసి ఆదాయాన్ని పొందాలి. సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యత ఇవ్వాలి. పశువుల పేడ, ఆముదం, పంట అవశేషాలు మరియు ఇతర వ్యర్థాల నుండి 13-14 టన్నుల సేంద్రియ ఎరువులను పొందవచ్చు. ఇది 3 ఎకరాలకు సరిపోతుంది. ఈ రకంగా భూసారాన్ని కాపాడుకుంటూ కుటుంబ ఆహార మరియు పోషక భద్రతను సాధించి ఆదాయాన్ని క్రమబద్ధంగా సంవత్సరం పొడవునా పొందవచ్చు.
శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమునకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూర్ విద్యార్థులమైన మేము ఆహార పదార్థాలు కల్తీ అనర్థాలు అనే అంశం పైన మాట్లాడుతున్నాము. ఇందులో పాత్రలు ఫుడ్ ఇన్స్పెక్టర్ పద్మజగా రజిత, గృహిణి శారదగా మనీష, గృహిణి లక్ష్మిగా సౌజన్య, పాల వ్యాపారి రంగయ్యగా రాహుల్ మాట్లాడుతున్నారు. ఓ లక్ష్మి, ఏడికి పోతున్నావే?
ఆ శారద, పాలకేంద్రానికి వెళ్తున్నానే.
ఆగు లక్ష్మి, నేను కూడా వస్తాను.
పొద్దుకి పోతుంది, తొందరగా రావే.
ఆ వస్తున్నా లక్ష్మి.
అవునే శారద, ఈ మధ్య పాలవాడు ఏందే పాలల్లో అన్ని నీళ్లే పోస్తున్నాడు.
అవునే బాబు, రంగయ్య పాలల్లో నీళ్లు పోస్తున్నాడో నీళ్లల్లో పాలు పోస్తున్నాడో అర్థమవక చస్తున్నా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కేంద్రంలోకి వెళ్ళగానే రంగయ్య చేతిలో పాలల్లో ఏదో కలుపుతున్నట్టు చూసి ఇలా అన్నారు.
రంగయ్య, ఓ రంగయ్య, నీ చేతిలో ఏముంది? ఏం వేస్తున్నావు పాలల్లో?
నేనేం వేయలేదమ్మా.
నువ్వు వేయడం మేం చూసాం రంగయ్య, అబద్ధాలెందుకు ఆడుతున్నావు?
నేనేం కలపలేదమ్మా, మీరేదో పొరపాటు పడుతున్నారు.
ఇలా అయితే వినడు శారద, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని పిలుద్దాం.
కొత్తగా మాట్లాడుతున్నారు ఏందమ్మా, ప్రతిరోజు నా దగ్గర నుండి పాలు తీసుకెళ్తున్నారు కదా.
కొత్తగా మేము ఏం మాట్లాడట్లేదు రంగయ్య, ఈ మధ్య నువ్వు పోసే పాలల్లో ఏం కలుపుతున్నావో తెలీదు, కానీ రుచి లేదు, పచ్చి లేదు.
అవునే శారద, నువ్వు చెప్పింది నిజమేనే, ఈ రంగయ్యను నమ్మడానికే లేదు.
అవును లక్ష్మి, నాకు తెలిసిన పద్మజ అనే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆమెకి ఫోన్ చేస్తున్నాను, ఆమె వచ్చి చెప్తుంది.
ఎవరికి ఫోన్ చేస్తున్నారమ్మా, నేనేం కలపలేదని చెబుతున్నా కదా.
ఏమీ కలపలేదు అంటున్నావు కదా, మరి ఎందుకు భయపడుతున్నావు?
కొంత సమయం తర్వాత,
ఏమైంది శారద, హడావిడిగా ఫోన్ చేసి పాలకేంద్రానికి రమ్మన్నావు, ఏంటింత పొద్దున్నే?
ఆ మేడం గారు, మేము వచ్చేసరికి పాలల్లో ఏదో కలుపుతున్నాడు ఈ రంగయ్య, అడిగితేనేమో నోరు విప్పట్లేదు.
అవునా, ఏం కలపడం చూసారమ్మా మీరు?
ఏమో మేడం గారు, మాకు దాని గురించి అంతగా తెలియదు, కానీ చేతిలో ఏదో తెల్లగా గమనించాము, అడిగితేనేమో ఏమి కలపలేదు అంటున్నాడు.
ఏంది రంగయ్య, ఏమో కలపావటగా చెప్తావా, లేదా టెస్టులు చేసి కనుక్కోమంటావా?
ఏమీ లేదు మేడం గారు, నేనేం కలపలేదు, వాళ్ళు వట్టిగానే అలా అంటున్నారు.
లేదు మేడం గారు, అతను ఏదో కలపడం మేము చూసాం.
అదంతా కాదు కానీ, రంగయ్య కొన్ని పాలిలా ఇవ్వు, నేను టెస్ట్ చేసి చెప్తాను.
కొద్ది సమయం తర్వాత,
రంగయ్య నువ్వు ఇందులో యూరియా కలిపావు కదా.
ఏమంటున్నారు మేడం గారు, పొలంలో చల్లే యూరియాను పాలల్లో కలిపాడా ఈ రంగయ్య?
అవునమ్మా, ఇందులో యూరియానే కలిపాడు.
అవును మేడం గారు, మీరు అలా ఎలా యూరియా ఉందని చెప్తున్నారు?
మీరిటి చూడండి, సగం చెంచా పాలు మరియు సోయాబీన్ పౌడర్ రెండింటిని బాగా కలిపి 5 నిమిషాల తర్వాత ఎరుపు లిట్మస్ పేపర్ అనే పేపర్ ఉంటుంది, ఈ పేపర్ని అందులో ముంచినట్లయితే నీలిరంగులోకి మారుతుంది. దీని అర్థం యూరియా ఉందని తెలుస్తుంది.
అయినా మేడం గారు, ఈ రంగయ్య పాలల్లో యూరియాను ఎందుకు కలుపుతున్నాడు?
ఎందుకంటే పాలు చిక్కగా ఉండడం కోసం యూరియాను, తెల్లగా ఉండడం కోసం డిటర్జెంట్లను కలిపి కల్తీ చేస్తుంటారు ఇలాంటి స్వార్థపరులు.
అవును మేడం గారు, అసలు కల్తీ అనగా ఏంది?
ఆరోగ్యానికి హానికరమైన పదార్థాన్ని ఆహార పదార్థంతో పాటు కలపడం లేక ఆహార పదార్థంలో భాగమైన ఒక ముఖ్యమైన పదార్థాన్ని తీసివేయడం అనే ప్రక్రియను కల్తీ అంటారు. ఈ కల్తీ వలన కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదం కూడా కలగవచ్చు.
అవునా మేడం గారు, అసలు కల్తీ ఎందుకు చేస్తారు?
ఎందుకంటే వీళ్లకు లాభాలు రావడం కోసం ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతుంటారు.
అవును మేడం గారు, ఈ పాలు ఒకటే కల్తీ చేశారా?
పాలొక్కటే కాదమ్మా, మన నిత్యావసర పదార్థాలన్నింటిలోనూ కల్తీ చేస్తున్నారు.
అవునా మేడం గారు, ఇంకా ఏమేం కల్తీ చేస్తున్నారు?
ఒక్కటేంటి, పొద్దున తాగే ఛాయ్ నుండి అన్నీ కల్తీయే. ఛాయ్లో వాడే ఛాయ్ పత్తిని చికోరి గింజల పొడితోనూ, నెయ్యిని వనస్పతితోనూ, చక్కెరను చాక్పీస్ పొడితో, మిరియాలను బొప్పాయి గింజలతో, ఆవాలను ఆడిమోను గింజలతో, పసుపును మెటానిల్ ఎల్లోతో, కారం పొడిని ఇటుక పొడితో, ఇలా అన్నీ కల్తీయే. మనం తినే పదార్థాలలో ఏది అసలు ఏది నకిలీ అని తెలుసుకోవడం కష్టమే. అలాగే పప్పుల నుండి నూనెల దాకా, పాల నుండి నెయ్యి దాకా అన్నీ కల్తీయే. చూస్తే నకిలీదే అసలైనట్టు పైపై మెరుగులతో జనాల కడుపులోకి పంపిస్తున్నారు.
మేడం గారు, ఛాయ్ పత్తిలో చిక్కోరి గింజలు అన్నారు కదా, అది ఎలా తెలుసుకోవాలి?
ఏమీ లేదమ్మా, ఆ ఛాయ్ పొడిని నీటిలో వేసినప్పుడు చికోరి గింజల పొడి అడుగు భాగానికి చేరుతుంది, కానీ టీ పొడి మాత్రం నీటి పై భాగాన తేలుతుంది. అలా మనం చికోరి గింజల పొడి ఉందని తెలుసుకోవచ్చు.
మరి మేడం గారు, మిరియాలను బొప్పాయి గింజలతో కల్తీ చేస్తున్నట్లు ఎలా తెలుస్తుంది?
ఏముంది, ఇది కూడా ఇందాక చెప్పినట్టుగానే వీటిని కూడా ఒక గ్లాస్ నీళ్ళలో వేస్తే మిరియాలు అడుగు భాగానికి చేరుతాయి, బొప్పాయి గింజలు పైకి తేలుతాయి. ఎందుకంటే బొప్పాయి గింజల కన్నా మిరియాలు కాస్త బరువుగా ఉంటాయి. అలాగే పసుపుని కూడా వేడి నీళ్ళలో వేసినట్లయితే కొద్దిసేపటి తర్వాత పసుపు పొడి అడుగు భాగానికి చేరుతుంది. ఒకవేళ అడుగు భాగానికి చేరకుండా పైకి తేలుతూ పసుపు రంగులో ఉండినట్లయితే అది కల్తీ అని తెలుస్తుంది.
చూడవే శారద, మనం కూరలో వేసే పసుపు కారాలను కూడా వదలట్లేదు ఈ దుర్మార్గులు.
అవునే లక్ష్మి, వినడానికే నమ్మశక్యంగా లేదు, కానీ మేడం గారు చెప్పాక నమ్మక తప్పదు కదా.
మరి మేడం గారు, కారం పొడిని ఎలా కల్తీ చేస్తారు?
ఇది కూడా ఇందాక చెప్పినట్టే అమ్మా. కారం పొడిని నీళ్ళలో వేసినప్పుడు అందులో ఉన్న ఇటుక పొడి అడుగు భాగానికి, రంపం పొట్టు పైభాగానికి చేరుతుంది. ఇలా కారం కల్తీ అయిందని తెలుస్తుంది.
మరి మేడం గారు, నెయ్యి కల్తీ అవుతుంది అన్నారు కదా, ఎలా కనుక్కుంటాం?
మనం నెయ్యిని వేడి చేసినప్పుడు అది తొందరగా కరిగి గోధుమ రంగులోకి మారినట్లయితే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం. అలా కాకుండా కరగడానికి ఎక్కువ సమయం తీసుకొని లేత పసుపు రంగులోకి మారినట్లయితే అది కల్తీ అయ్యిందని తెలుస్తుంది.
అందుకేనేమోనే లక్ష్మి, మొన్న బయట అమ్మడానికి వచ్చిన నెయ్యిని తీసుకున్నాను, అయితే ఎలాంటి రుచి లేదు. మన చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు నెయ్యి చేస్తే ఎంత గుమగుమలాడుతూ ఎంత రుచిగా ఉండేది.
అవునే శారద, మన చిన్నప్పుడే బాగుండేది, అన్నీ అమ్మవాళ్ళ ఇంట్లోనే తయారు చేసేవారు, ఎలాంటి కల్తీ ఉండేది కాదు.
అవును మేడం గారు, పప్పులు ఎలా కల్తీ చేస్తున్నారు?
మనం కందిపప్పును తీసుకున్నట్లయితే కందిపప్పును కేసరి పప్పుతో కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి ఒక నమూనాను ఒక పరీక్ష నాళికలో తీసుకోవాలి. అందులో 5 మిల్లీలీటర్ల గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంను కలపాలి. ఈ నమూనాను 15 నిమిషాల తర్వాత పరీక్షించాలి. ఈ నమూనాలో గులాబీ రంగు కనిపిస్తే అందులో కల్తీ జరిగినట్టు, రంగు మారకపోతే కల్తీ జరగనట్టు. భూతద్దం సహాయంతో కందిపప్పును పరీక్షించవచ్చు. కందిపప్పు గుండ్రంగా ఉండగా కేసరిపప్పు ఆకారము పలుకలుగా ఉంటుంది.
చెప్పడం మర్చిపోయానే శారద, మొన్న నాకు మా తమ్ముడు చెప్పాడు, మనం కూరలో వేస్తాం కదా ఆవాలు, వాటిని బ్రహ్మజముడు గింజలతో కల్తీ చేస్తారంటనే.
అందుకేనేమోనే లక్ష్మి, మొన్న నువ్విచ్చిన ఆవాలతో పెట్టిన ఊరగాయ కొన్ని రోజులకే పాడైపోయింది.
అదొక్కటే కాదమ్మా, కొబ్బరి నూనెను కార్జీ నూనెతో, చక్కెరను చాల్కు పౌడర్తో, ఉప్పును, ఇంగువాను, ఎలాకులను ఇలా అన్నింటినీ కల్తీ చేస్తున్నారు.
మేడం గారు, మరి ఆకుకూరలు కూరగాయలు సంగతేంటి, అవి కూడా కల్తీ చేశారా?
ఆకుపచ్చని కూరగాయలు మరింత నిగనిగలాడేలా ఆల్కైల్ గ్రీన్ అనే రసాయనంతో ఇంజెక్షన్ చేస్తారు. దాన్ని గుర్తించాలంటే తెల్లటి ప్లాటింగ్ పేపర్ తీసుకొని తడి నీటితో తడిపి కూరగాయలను తూడిస్తే కృత్రిమ రంగు ఉంటే తెలిసిపోతుంది.
మరి మేడం గారు, మా ఇంట్లో చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ అంటే పడిచేస్తారు, మరి దాన్ని ఎలా కల్తీ చేస్తారు, దాన్ని ఎలా తెలుసుకోవాలి మేడం గారు?
అవునమ్మా, ఐస్ క్రీమ్లు మృదువుగా ఉండడానికి రకరకాల రసాయనాలను మరియు వాషింగ్ పౌడర్ను కలుపుతారు. మరియు ఐస్ క్రీమ్ తొందరగా కరగకుండా ఉండడానికి డ్రై ఐస్తో పాటు జంతువుల కొవ్వు నుండి తయారు చేసిన ఒక రకమైన జిగురును కూడా వాడుతారు.
అవునా మేడం, అందుకేనేమో మా చింటూ గానికి కొన్ని రోజుల క్రితం ఐస్ క్రీమ్ నోట్లో పెట్టగానే నాలుకపై నుండి రక్తం కారడం మొదలైంది. అది ఈ రసాయనాల వల్లనేనా మేడం?
అవునమ్మా, అది ఐస్ క్రీమ్లో డ్రై ఐస్ని తొందరగా కరగకుండా ఉండడానికి కలపడం వల్ల అలా జరుగుతుంది.
మరి మేడం గారు, మాంసాన్ని ఎలా కల్తీ చేస్తారు?
అవునమ్మా, మాంసం గురించి చెప్పనక్కర్లేదు, ఆ మాంసాన్నిచ్చే జంతువులే కల్తీగా పెరుగుతున్నాయి.
ఆ జంతువులను కూడా కల్తీగా ఎలా పెంచుతారమ్మా? మా ఊర్లో అయితే సహజంగానే పెరుగుతాయి కదా.
ఇక్కడ సహజంగానే పెరుగుతాయమ్మా, కానీ కోళ్ల ఫామ్లలో అయితే అవి తొందరగా పెరగడానికి ఇంజక్షన్లు ఇస్తున్నారు కదా, అప్పుడు వాటిని సహజంగా అని ఎలా అనగలం? అంతేకాకుండా ఈ జంతువుల నుండి వచ్చే కలేబరాలను నూనెలో కలిపి కల్తీ చేస్తున్నారు.
ఓరి దేవుడా, విన్నావట్టే శారదా, ఇన్ని కల్తీలా? అందుకే కదా అప్పటి కాలంలో 100 ఏళ్ళు బతికే మనిషి ఇప్పుడు 60-70 ఏళ్లకే మంచాన పడుతున్నారు.
నువ్వు చెప్పింది నిజమేనే లక్ష్మి, కానీ మేడం గారు, మరి ఏ కల్తీ పదార్థాలు తింటే ఎలాంటి రోగాలు వస్తాయి?
వాటి గురించి చెప్పాలంటే ఒక్కటేంటి, పెద్ద లిస్టే ఉంది. యూరియా కలిపిన పాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఎదురవడంతో పాటు వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కల్తీ అయిన ఛాయ్ పత్తితో ఛాయ్ని తాగడం వల్ల కాలేయ సమస్యలు వస్తున్నాయి. అలాగే కల్తీ అయిన పసుపు పొడి, కారం తినడం వల్ల క్యాన్సర్ మరియు జీర్ణ వ్యవస్థ సంబంధిత రోగాలు వస్తాయి. అంతేకాకుండా కల్తీ అయిన మాంసం మరియు ఆకుకూరలు, కూరగాయలను తీసుకోవడం వల్ల వాంతులు, గుండె జబ్బులు ఇలా అనేక రోగాలకు దారితీస్తుంది.
మరి మేడం గారు, ఇప్పుడే చెప్పారు కదా నూనెలో జంతువుల కలేబరాలను కలుపుతున్నారని, మరి దానివల్ల ఎలాంటి రోగాలు వస్తాయి?
అలాంటి కల్తీ నూనెను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా పెరిగిపోయి గుండె జబ్బులకు దారితీస్తుంది.
అందుకేనేమోనే లక్ష్మి, మా చుట్టాలబ్బాయి ఉద్యోగరీత్యా పట్టణానికి వెళ్ళి కల్తీ ఆహారం తీసుకోవడం వల్లనే ఏమో ఎప్పుడూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు.
ఎందుకు బాధపడడు? మనం మింగే మాత్ర నుంచి చప్పరించే చాక్లెట్ వరకు అన్ని కల్తీనే ఉన్నట్టున్నాయే.
అసలు మేడం గారు, మీరు చెప్పింది చూస్తుంటే ఏది కొనాలన్నా భయం అనిపిస్తుంది.
అవును మేడం గారు, దీనికి ఏమైనా పరిష్కారం ఉందంటారా?
ఎందుకు లేదమ్మా, ఇలా మధ్యవర్తులు అమ్మే కుల్లా పదార్థాలు కాకుండా గవర్నమెంట్ సరఫరా చేసే FSSAI మార్కు ఉన్నటువంటి వాటిని మాత్రమే తీసుకోవాలి.
అసలు ఈ FSSAI మార్కు అంటే ఏంటి మేడం గారు?
FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అనగా మన ప్రభుత్వం వారు అన్ని టెస్టులు చేసి కల్తీ లేని వాటికి మాత్రమే FSSAI మార్కు వేసి సరఫరా చేస్తారు.
అన్నీ బాగానే ఉన్నాయి మేడం గారు, కానీ ఇన్ని కల్తీ చేసి అమ్ముతున్న దుర్మార్గులకి ఎలాంటి శిక్షలు లేవా మేడం గారు?
ఎందుకు లేవమ్మా, ఉన్నాయి. ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ ఉంది కదా.
ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ అంటే ఏంటి మేడం గారు?
ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ అనగా ఎవరైనా కల్తీ చేసిన వాళ్ళు దొరికినట్లయితే వారికి 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 2,000 రూపాయల వరకు కనీస జరిమానా విధిస్తారు.
విన్నావా రంగయ్య, నీ స్వార్థం కోసం చూసుకున్నావు కానీ ఇప్పుడు చూడు, నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడ్డావు.
వీళ్ళు నీపై నమ్మకంతో పాల కోసం వస్తే నాణ్యమైన పాలు పోయకుండా కల్తీ పాలు పోసావు కదా, జైలుకు పదా రంగయ్య.
ఇంకోసారి ఇలా చేయను మేడం గారు, ఈ ఒక్కసారికి వదిలేయండి, ఇక నుండి ఈ కల్తీ వ్యాపారం మానేస్తాను.
నీకు ఇలానే కావాలి రంగయ్య, నువ్వు చేసిన పనికి జైలు శిక్షనే కరెక్ట్.
మీకు చాలా ధన్యవాదాలు మేడం గారు, మీరు సమయానికి రావడం వల్ల మేము ఇన్ని విషయాలు తెలుసుకోగలిగాం.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న,
మొక్కలు కణజాలం చేరకుండా కీటకాలను నిరోధించేది ఏది? ఆప్షన్ ఏ ఒండ్రుమట్టి, ఆప్షన్ బి
ఎర్రమట్టి.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ ఏ, ఒండ్రు మట్టి.
గతవారం రెండవ ప్రశ్న,
ఎరుపు చెట్టు చీమకు వ్యతిరేకంగా చెట్టు ట్రంక్ల చుట్టూ ఏం చేయాలి? ఆప్షన్ ఏ, చెట్టు నరకడం. ఆప్షన్ బి, బ్యాండ్లను ఉపయోగించడం.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ బి, బ్యాండ్లను ఉపయోగించడం.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు కూనబోయిన పల్లె ఇల్లంతకుంటా నుండి టాంగా మల్లయ్య, గౌరవ్వ, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల రామారావు, లక్ష్మి, చరితవ్య, యుగరాజు, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, శాంతినగర్ భద్రాద్రి కొత్తగూడెం నుండి రామారావు, లక్ష్మి, చరితవ్య, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, మాయా, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్లా నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, మణికొండ హైదరాబాదు నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ, సాతాపూర్ పెద్దకొత్తపల్లి నుండి లక్ష్మి, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, సింధూజ, లింగన్వాయి గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి మనోహర్, రాణి, శ్యామలమ్మ, కామారెడ్డి నుండి ఎస్కే, ఇమ్రాన్, దోమల్గూడ హైదరాబాద్ నుండి డాక్టర్ ఎస్ స్వరూప. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు అమీర్పేట్ హైదరాబాద్ నుండి జీవి రమణామూర్తి రాజు. ఈ వారం మొదటి ప్రశ్న,
పాలలో కల్తీగా వాడే పదార్థం ఏది?
ఆప్షన్ ఏ
నూనె,
ఆప్షన్ బి
నీళ్లు.
ప్రశ్న మరోసారి,
పాలలో కల్తీగా వాడే పదార్థం ఏది?
ఆప్షన్ ఏ
నూనె,
ఆప్షన్ బి
నీళ్లు.
ఈ వారం రెండవ ప్రశ్న,
కల్తీ చేసిన వ్యక్తికి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు?
ఆప్షన్ ఏ
1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు,
ఆప్షన్ బి
2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు.
ప్రశ్న మరోసారి,
కల్తీ చేసిన వ్యక్తికి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు?
ఆప్షన్ ఏ
1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు,
ఆప్షన్ బి
2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు.
చేనుకబుర్లు శ్రోతలు మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకొని ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
PGTSAU అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PGTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PGTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
రైతన్నా మేలుకో లోకాన్నీ ఏ
మేలుకో, రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.